the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం నవంబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. బాగున్నారా? అందరూ కులాసాగా ఉన్నారా అండి? ఈరోజు కథల్లో నాయకత్వం గురించి చాలా తెలుసుకుంటాము. మంచి సమాజ స్థాపన జరగాలంటే ఆ సమాజానికి మంచి న్యాయమైన రాజధర్మబద్ధమైన నాయకత్వం చాలా అవసరమని తెలుసుకుంటాము. తర్వాత జీవితంలో సంతోషంగా ఉండాలంటే తృప్తి అవసరమని కూడా తెలుసుకుంటాము. మనము అమరావతి కథల్లోకి వెళ్ళే ముందు సత్యం శంకరమంచి గారి గురించి ఒక చిన్న మాట తెలుసుకుని వెళ్దామండి. శంకరమంచి సత్యం గారి కథల్లో మనకి అమృత తుల్యమైనటువంటి నైతిక విలువలు కనబడుతూ ఉంటాయి. ఏమంటారండి? ఇప్పుడు మనం ఆయన రాసిన అమరావతి కథల్లోకి వెళ్ళిపోదామండి. మన అమరావతి కథల్లో మొదటి కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు బలి. ఈ కథలో సూరయ్య, శేషయ్య, కోపాలకి ఎవరు బలైపోతారో కథ విని తెలుసుకుందామండి. నట్టనడి ఎండాకాలం, పడమటి సాంబరం ఆ చెవిలోంచి ఈ చెవిలోకి దూసుకుపోతోంది. ఒళ్ళంతా ఉడికిపోతోంది, నేలంతా ఉడికిపోతోంది. చెట్ల మీద పక్షులు నీడ దొరక్క సెగలు పొగలైపోతున్నాయి. ఎండ అట్లా మండిపోతుంటే ఊరు ఊరంతా కొలిమిలా తయారైంది. ఊరు రెండు భాగాలుగా చీలిపోయింది. పల్లపీది తెలగాలు, మిట్టమీది గొల్లలు, సాలిపేట, చాకలిపేట, కొమ్మట్లు, బ్రాహ్మణ్యం అంతా రెండు వర్గాలుగా విడిపోయి పళ్ళు కొరుకుతున్నారు. హుంకారించి పిడికెళ్ళు బిగిస్తున్నారు. మధ్యస్థంగా ఉన్నవాళ్ళు ఎటూ చెప్పలేక నలిగిపోతున్నారు. ఈ రెండు వర్గాలకి ఒక పక్క సూరయ్య నాయకుడైతే మరో పక్క శేషయ్య అధిపతి. సూరయ్య 6 అడుగుల మనిషి, 100 ఎకరాల పొలం, 10 మంది పాలేళ్ళు, 4 రకాల వ్యవసాయం, దేవుడి అంత ఇల్లు, మంది మార్బలమున్ను. శేషయ్య కూడా అంత ఆస్తిపరుడే, అంతమంది మార్బలం కలవాడే. కనుకనే 2 ఏనుగులు ఢీకొన్నాయి. అంకమ్మ జాతర జోరుగా సాగుతోంది. ఆ రోజు బోనాలు, వీరణాలు, కొమ్మబూరాలు, పంబజోళ్ళు మాతంగి అడుగులకి అనువుగా మోగుతున్నాయి. పెద్దగొల్ల ఖళేజోగా అని అరవగానే డప్పులు దిక్కులు పగిలేటట్టు మోగుతున్నాయి. సూరయ్య తెల్లటి ధోవతి కట్టుకున్నాడు. వలబనీను పైన గ్లాస్కో లాల్చి వేశాడు. అత్తాకోడలంచు ఉత్తరీయం మెడకి ఇరుపక్కలా వేలాడదీశాడు. పాలేళ్ళు, స్నేహితులు, బంధువులతో మీసం మెలేస్తూ బలిమేకతో ఠీవీగా పందిళ్ళ వైపు నడిచాడు. మొత్తమంతా 50 మంది పరివారంతో సూరయ్య గుడి దగ్గరకొచ్చాడు. అటు చూస్తే ఆశ్చర్యం వేసింది. అటుపక్క శేషయ్య 100 మంది జనంతో సిద్ధంగా ఉన్నాడు. హుందాగా నుంచుని మీసం మెలియేస్తున్నాడు శేషయ్య. అతను తెల్లటి ధోవతి కట్టి అత్తాకోడళ్ళంచు ఉత్తరీయం వేశాడు. సూరయ్య, శేషయ్య ఒకళ్ళనొకళ్ళు కొరకొర చూసుకున్నారు. పళ్ళు పటపట కొరుక్కున్నారు. జనం ఇద్దరు పెద్దల్ని వాళ్ళ ముఠాల్ని చూసి ఏం గొడవ జరుగుతుందో అని బిక్కు బిక్కుమంటూ చూస్తున్నారు. సూరయ్య పంబలవాణ్ణి పిలిచి, ఏందిరా ఆలీసం, మొదలెట్టండి బోనాలు, మనమే కదుగో అన్నాడు. పాలెగాడు బంతిపూల దండ వేసిన మేకను తీసుకొచ్చి పోతరాజు బండ దగ్గర నుంచోపెట్టాడు. పంబలవాడు కొంగాల కత్తి తీసుకుని భయం భయంగా వచ్చి నుంచున్నాడు. ఆగో అని పెద్దగా అరిచాడు శేషయ్య. అంతా నిశ్శబ్దమైపోయింది. ఈ ఏడు జాతరకి డబ్బిచ్చింది నేను, ముందు నా పోతు తెగిన తర్వాతే మిగతా బోనాలు, ఏదిరా మన పోతో అన్నాడు శేషయ్య. శేషయ్య పోతుని ముందుకు తీసుకొచ్చారు. సూరయ్యకి నెత్తురు ఉడికిపోతోంది. తను ఊరికి ఇంతకాలం పెద్ద రైతుగా ఉన్నాడు, తన వేట తెగిన తర్వాతే మిగతా బోనాలు, ఈనాడు తనకింత తలవంపులా. సూరయ్యకి నెత్తురు కళ్ళలోకి వచ్చింది. ఒరేయ్, ఇన్నేళ్లు బట్టి జాతర జరుగుతోంది, ఎన్నడన్నా మా వేట ముందు ఇంకొకటి నరికారంట్రా, చూస్తావేరా నాయాలా, ముందు మా మేకని నరుకో అన్నాడు గర్జిస్తూ. మేకపిల్ల జాలిగా మే అని అరుస్తూ దిక్కులు చూస్తోంది. శేషయ్య ముందుకొచ్చి, అమ్మోరికి జాతర లేకపోతే యాడకి పోయినారా ఈ పెద్దలు, నేను డబ్బిచ్చి నడిపిస్తున్నానరా ఈ జాతర నాది, ముందు నా పోతు తెగాల్సిందే, లేకపోతే నెత్తురు కళ్ళ చూస్తా, నిప్పులు కురిపించాడు శేషయ్య. పంబలవాడు ఏడుస్తూ, నేనేటి సేతును ఏటి సేతును అంటూ దండం పెట్టాడు. ముందు మాది, జనం కేకలు, ముందు మాదే ఇటు నుంచి అరుపులు, కర్రలు పైకి లేచాయి, జనం విరగదొక్కుంటున్నారు. ఇంకొక క్షణం ఆగితే తలకాయలు పేలిపోయేవే, ఆగండి ఆగండి అంటూ ముసలి పెద్దలు రెండు ముఠాల మధ్యకి వచ్చారు. ఈ జాతర జరగాలంటారా వద్దా అని అడిగారు సూరయ్యని. జరగాల్సిందే అన్నాడు సూరయ్య. అదే ప్రశ్న శేషయ్యని వేస్తే, నేను డబ్బిచ్చాను కదా అన్నాడు. ఇద్దరికీ ఓ పద్ధతిని రాజీ ఏర్పాటు చేశారు. ఇంకో పంబలవాణ్ణి పిలిపించారు, మరో కొంగల కత్తి తెప్పించారు. రెండు పోతుల్ని పోతరాజు బండ దగ్గర పక్క పక్క నుంచోపెట్టారు. ఒకటి రెండు మూడు అనేసరికి రెండు పోతుల్ని ఒకేసారి బలిచ్చారు. జాతర అయితే సాగిపోయింది కానీ సూరయ్యకి శేషయ్యకి ఇద్దరికీ తృప్తి లేదు. వాడు నాకు దీటా, ఆ పుండాకోరుతో నేను సమమా అని కుతకుత ఉడికిపోయారు. జాతరైన నాలుగో రోజున శేషయ్య పొలంలో కుప్పలు తగలబడ్డాయి. అది జరిగిన వారం రోజుల్లో సూరయ్య అరక ఎద్దులు మాయమయ్యాయి. అది జరిగిన ఓ నెల రోజులకి సూరయ్య పాలెగాడి ఇల్లు తగలబడింది. ఆ తర్వాత శేషయ్య ముఠావాళ్ల ఇళ్లల్లో దొంగలు పడ్డారు. నిప్పు రాజుకుంది, బాగా రాజుకుంది, మంటలు లేచాయి. సూరయ్య పొలంలో పనిచేసే కూలీలు శేషయ్య పొలంలో పనిచేయరు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. అలాంటి సమయాన శేషయ్య జనం డొంకలో సూరయ్య బండిని అట్టగించి జొన్నల బస్తాలు దింపించారు. నిమిషాల్లో వార్త ఊళ్ళోకి పాకింది. సూరయ్య జనం కర్రలు బరిసెలు తీసుకుని డొంకలోకి పరుగు పరుగును వచ్చారు. ఇది తెలిసి శేషయ్య ముఠా కూడా డొంకలోకి పరిగెత్తింది. దొమ్మి జరిగింది, తలలు పగిలాయి, కాళ్ళు విరిగాయి, నెత్తురు చిందింది,
అంతలో రెండు పక్కల నుంచి ఆపండి అని కేకలు. కొట్లాట ఆగిపోయింది. జరగవలసిన దురంతం జరిగిపోయింది. సూరయ్య అల్లుడి తల పగిలిపోయింది. శేషయ్య కొడుకు మెడ నరికివేయబడింది. శేషయ్య కొడుకు శరీరం మీద పడి భోరున ఏడుస్తున్నాడు. సూరయ్య అల్లుడి శరీరాన్ని కావలించుకుని కన్న కూతురు దురస్థితిని తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. రెండు శవాలు శ్మశానానికి ఆ తర్వాత తీసుకుని వచ్చారు. ఒకేసారి దహనం చేశారు. సూరయ్య శేషయ్య మల్లయ్య రేవులో స్నానాలు చేసి ఒడ్డుకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. ఆ చూపుల్లో కసిలేదు, పగలేదు. పగ పట్టడానికి సాధించటానికి వాళ్ళకి శక్తి లేదు. బతుకులో బహు విలువైంది ఇద్దరూ పోగొట్టుకున్నారు. ఇద్దరూ మల్లయ్య గుళ్ళోకి నడిచారు. ఎవరూ గంట కొట్టలేదు. దేవుడికి దండం పెట్టుకుని సూరయ్య శేషయ్య వైపు తిరిగి, ఏరా, అంకమ్మ తల్లికి బలి సరిపోయిందా అన్నాడు. శేషయ్య పొంగి వస్తున్న దుఃఖంతో సమాధానం చెప్పలేక సూరయ్యని కౌగలించుకుని భోరుమన్నాడు. చాలా హృదయ విదారకంగా ఉంది కదండి ఈ కథ. మీరెప్పుడైనా విన్నారా యుద్ధంలో ఎవరిది గెలుపు ఉండదని? అటుపక్క ఇటుపక్క చాలామంది పోతారు. వాళ్ళ కుటుంబాలు అనాథలు అయిపోతారు. చాలాసార్లు యుద్ధాల్లో సామాన్య ప్రజలకు కూడా చాలా అన్యాయాలు జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి గమనిస్తే, సాధారణంగా యుద్ధాల్లో జనరల్స్ మరణించరు, సైనికులే చాలామంది పోతారు. అందుకే చాలాసార్లు యుద్ధాలు సొల్యూషన్ కాదు. చాలాసార్లు యుద్ధాలు ఈగో ప్రాబ్లమ్స్ మూలంగా వస్తాయి. సిన్సియర్గా ఆలోచిస్తే, బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తే, ఇచ్చిపుచ్చుకునే గుణం ఉంటే గొడవలే ఉండవేమో. మరొకటి గమనిస్తే, చాలామందికి డబ్బు అధికారం మత్తు మందులా పనిచేస్తాయి. ఆ మత్తులో పడకుండా మసులుకున్నవాడే నిజంగా ధనవంతుడు, బలవంతుడు. కానీ అది చాలా అరుదు. అందుకే ప్రతి సమాజంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండి సమన్వయంగా నడిచేటట్టు చూసే వ్యవస్థలు ఉండాలి. ఎవరో ఒక లీడర్ ఈగో మీద మందలా జనం నడవలసిన పరిస్థితి రాకూడదు. చివరికి వాళ్ళ ప్రియమైన పిల్లలు పోతే కానీ వాళ్ళ మత్తులు దిగలేదు. అంతవరకు రాకుండా ముందే కాంప్రమైజ్ అయ్యే వివేకం ఉండి ఉంటే సూరయ్య శేషయ్యలకు ఉండుంటే బాగుండేది కదా. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా, ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్. ఎర్న్ అండ్ ఎంజాయ్.
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మన ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా? స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతులు వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాజ్ఞుల మీ ముందుకు తెస్తాను.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి
ప్రియా.
ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు అటు నుంచి కొట్టుకు రండి. ఈ కథలో చెంచులను నాయుడు క్షమించలేదా? కథ విని తెలుసుకుందామండి. చింతపల్లి అడవులన్నా చిమ్మ చీకటన్నా చెప్పలేని భయం ఏర్పడ్డది. ఆ అడవుల్లో చిరత పులులు, బెబ్బులు, నెత్తురు తాగే సింహాలు, సింహాల్ని పుల్ని మించిన చెంచులు, పట్టపగలే దోపిడీలు, అడవంతా నెత్తురు మడుగులు. అడవి దాటి అడంగు చేరిన మనిషి ఈ మధ్య కనిపించలేదు. అందరి గుండెల్లో చెంచు భయం. బుర్ర మీసాలతో, నెత్తుటి కళ్ళతో మానుల్లాంటి చెంచులు గండ్ర గొడ్డళ్లతో స్వైర విహారం చేస్తున్నారు. రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది. హజారంలో 3 గంటలు కొట్టినా కోటలో వెంకటాద్రి నాయుడికి నిద్ర పట్టలేదు. తన పాలనలో తన అధికారాన్ని ధిక్కరించిన వారు లేరే. ఈ అడవి జాతి వాళ్ళని అణచలేకపోతున్నానేమి అని కలవరపడ్డాడు నాయుడు. 100 మంది సైన్యాన్ని ఆయుధాలతో పంపితే పుట్టచాటు నుంచి చెట్టుచాటు నుంచి చెంచులు వాళ్ళ మీదకి దొంగచాటుగా దూకారు. బాణాలు గుండెల్లో నాటుకోగా బల్లాలకు తలలు గుచ్చారు. అయిన వాళ్ళు పోయారు, ఆయుధాలు పోయాయి. బతికి బయటపడ్డ ఒక్కడు కబురు చెప్పి నాయుడి కళ్ళ ముందు కన్ను మూశాడు. నాయుడు ఉడికిపోయాడు, కళ్ళు నిప్పులయ్యాయి. ఇది జరిగిన మర్నాడే పసుపు కుంకుమలతో, పచ్చ తోరణములతో, మంగళ వాద్యాలతో మరిడయ్య కుటుంబం పెళ్లికి తరలి వెళ్ళింది. దోవ మధ్యలో చెంచులు విరుచుకుపడ్డారు, తోరణాలు తెగిపోయాయి, కుంకుమలు రాలిపోయాయి, నెత్తురు వరదలయింది, పెళ్లి వల్లకాడయింది. 10 మంది పెళ్లి పెద్దలు శవాలు ఒకేసారి శ్మశానానికి తీసుకువెళ్తుంటే ఊరు ఊరంతా గొల్లు మంది. పసుపు కుంకుమలు పోగొట్టుకున్న ఇళ్ళాళ్ళని చూసిన ఆడ కూతుళ్ళ గుండెలు చెరువయ్యాయి. నాయుడి పాలనలో ఇంత అరాచకమా అని కుమిలిపోయింది ప్రజ. నాయుడు నిలవలేకపోయాడు. వీరుల్లా స్వేచ్ఛగా తిరగవలసిన ప్రజ బితుకు బితుకుమంటూ బతుకుతుంటే సహించలేకపోయాడు. తెలతెలవారుతూనే సభ పెట్టించాడు. పాపయారాజ్యుల వారు అనుష్ఠానం హడావిడిగా పూర్తి చేసుకుని వచ్చారు. శాకమూరి సేనాధిపతినే కాక వీరసింగు, రామసింగు మొదలైన హరిజనుల్ని, కోటోజీ, రామోజీ మొదలైన మరాఠా సర్దార్లని రప్పించాడు. సభ నిశ్శబ్దంగా ఉంది. అందరూ నాయుడి ముఖమే చూస్తున్నారు. నాయుడు చూపులు ఎక్కడో ఉన్నాయి. ఆలోచనలు తెగడం లేదు. ముఖం ఎర్రబారింది. పౌరుషం కళ్ళలోకి తన్నింది. సర్దార్లని సేనాపతుల్ని చూస్తూ అన్నాడు నాయుడు, మనని నమ్ముకున్న వాళ్ళ మాన ప్రాణాలకు భద్రత లేకపోతే మనమెందుకు? సర్దారు ముఖాలు ముఖాలు చూసుకున్నారు. మళ్ళీ అన్నాడు నాయుడు, చెంచుల్ని అణచగల మొనగాడే లేడా మనలో అని. సభ నుంచి సమాధానం లేదు. చెప్పండి, గద్దించాడు నాయుడు. కోటోజీ ముందుకొచ్చి వినయంగా తల వంచి పలికాడు, అడవిలో చెంచుల్ని జయించడం కష్టం ప్రభు. అయితే మార్గం? అన్నాడు నాయుడు. పాపయారాజ్యుడు కలిగించుకుని మొసలిని ఒడ్డుకు లాగాలి అన్నాడు. నాయుడికి అర్థమైంది. సభను ముగించి నర్సోజీతో ఏకాంత మందిరానికి నడిచి వెళ్ళాడు. మంత్రాంగం సిద్ధపరిచి భుజంగరావును చెంచుల దగ్గరికి రాయబారిగా పంపించాడు. మర్నాడు పుర ప్రముఖులందరూ ఉండగా సభ ఏర్పాటైంది. చెంచునాయకుడు జల్లా కృష్ణనాయకుడు సభలో ప్రవేశిస్తుంటే కాలనాయకుడు నేల మీద అడుగు పెట్టినట్లుంది. చెంచుధర సరాసరి నాయుడి దగ్గరకొచ్చి వందనం చేసి, దొరా, మీ సేవకుడినన్నాడు. నాయుడు కళ్ళలో కోపం పొంగింది. నా సేవకులు నా బిడ్డల్ని దోచుకుంటారా? నేను పగవారి తలలు తెగకొట్టాను కానీ తన వారిని చంపుకోలేదే. నా పాలనలో అరాచకమా? అన్నాడు. బుడతలు తెలియక చేసిన తప్పుని కాసుకోండయ్యా, ప్రభువులు మా మీద కత్తెత్తకండయ్యా అంటూ ప్రాధేయపడ్డాడు చెంచునాయకుడు. నాయుడు ఆలోచించి అన్నాడు, క్షమించాం, మీ దోపిడీలు మానేస్తారా? మానేస్తాం దొరా. మాకు కూడా దొరికే దోవ చూపించుదొరా అని వేడుకున్నాడు చెంచునాయకుడు. నాయుడు మరికొంత ఆలోచించి, నా సైన్యంలో చేరండన్నాడు. ముసలి చెంచు పొంగిపోయాడు. సరేనని ఒప్పుకున్నాడు. సభ ముగిసింది. ఆ మన్నాడే చెంచులు నాయుడి సైన్యంలో భాగమయ్యారు. గుట్టలనున్న జనం పట్టణాలకొచ్చారు. కొలువు చేసుకుంటూ కడుపు నిండా తింటూ హాయి మరిగారు. ఆ హాయి కొద్ది కాలానికి విసుగనిపించింది వారికి. చెట్లు పాకి ఏరు ఈది బల్లాల యుద్ధం చేసి బాణాలు తెగపొడిచి పరుగు పరుగున తిరిగే జాతికి పరుపు మీద పడుకోవడం మహాబాధగా తోచింది. కొంతమంది చెంచుకుర్రలు చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు. మరికొందరు వీలున్నప్పుడు అడవికెళ్ళి మళ్ళీ దోపిడీలు సాగించారు. నాయుడు సేనాపతుల ద్వారా చెప్పించి చూశాడు. ప్రయోజనం కనిపించలేదు. రోజు రోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి. అడవిలో ఉన్న ఆపదని అంతఃపురంలో పెట్టుకున్నట్టయింది నాయుడికి. సేనానులతో మంతనాలు జరిపాడు. చెంచులు చేతుల్లో ఆయుధాలు ఉండగా వాళ్ళు లొంగడం కష్టమన్నారు. ఇంటి శత్రువుకి మరణమే తగిన శిక్ష అన్నారు. మాయోపాయంతో మట్టు పెట్టాలని నిర్ణయించారు. ఆ మూడవ రోజు నాయుడు చెంచులందరినీ విందుకు పిలిచాడు. ఆయుధాలు దూరంగా పెట్టి ఆనందంగా భోజనాలు చేశారు. అదే ఆఖరి భోజనమని వాళ్లకు తెలీదు. విందు నుంచి లేచేంతలో సైన్యం విరుచుకుపడి చెంచుల్ని బంధించింది. మోకులతో కట్టి తోపులోకి తీసుకెళ్ళి వరుసగా నిల్చోబెట్టారు చెంచుల్ని. అందరి తలలు ఏకకాలంలో నరకబోతున్నారన్న వార్త ఊరంతా గప్పుమంది. వరుసలో ముందు చెంచు నాయకుడు జల్లా కృష్ణ తలొంచుకుని నిల్చున్నాడు. తోపులో మూగిన జనాన్ని, ఎదురుగా ఉన్న నాయుణ్ణి చూసి అన్నాడు, దొరా కన్న బిడ్డల కుత్తుకలు కోస్తావా? మీరు తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళురా, ఈ గడ్డన తమ్ముళ్ళు నెత్తురు పారించిన వాళ్ళురా, ఈ తప్పు కాసి మా బతుక నిలపలేవా దొరా? నూటక్క తప్పు కాసానురా, తల్లికి ద్రోహం చేసిన వాడి తల తెగిపోవాల్సింది, నరకండి అని ఆజ్ఞాపించాడు నాయుడు. వరుసగా ఉన్న చెంచుల తలలు నరకడానికి గండ్రగొడ్డళ్ళు పైకి లేచాయి. మొదట నిల్చున్న చెంచు నాయకుడి దగ్గరికి తలారులొచ్చారు. చెంచు నాయకుడు, ఒక్క కోరిక దొరా, అటు నుంచి కొట్టుకురా దొరా అన్నాడు. అటు నుంచి నరుక్కుంటూ వస్తే కొంతమంది మరణించిన తరువాతనైనా నాయుడికి జాలి కలిగి వద ఆపేస్తాడేమో, ప్రాణం దక్కుతుందని అతని ఊహ. నాయుడు సరేనన్నాడు, అటు నుంచే కొట్టమన్నాడు. అటు నుంచి కొట్టుకొచ్చిన, ఇటు నుంచి కొట్టుకెళ్ళిన, అధికారం నిర్ణయించిన ధర్మం ప్రకారం అందరి తలలు నేలకొరిగాయి. అయితే చెంచు నాయకుడు తన వారు తన కళ్ళ ముందే నేలకొరగడం చూడవలసిన దురదృష్టాన్ని నోచుకున్నాడు. అటు నుంచి కొట్టుకురమ్మన్నారు అన్న సామెత వెంకటాద్రి నాయుడు కాలం నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఇదండి కథ. అన్నింటికంటే ముందు మనం గమనించాల్సిన విషయం ఒకటి, ఏ జాతి, ఏ ప్రాంతీయం వారు, ఏ రాష్ట్రం వారు, ఆ విషయానికి వస్తే ఏ దేశం వారు అందరూ చెడ్డవారు కాదు, అందరూ మంచివారు కాదు. ప్రతి చోట మంచి చెడు రెండూ ఉంటాయి, మంచివారు చెడ్డవారు ఉంటారు. ప్రతి మనిషి జీవితం అంతా చెడ్డ కాదు కూడా, కానీ ప్రతి సమాజంలో కొంతమంది నియంత్రణ లేని పరివర్తన మూలంగా ఆ సమాజానికి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అది అరికట్టడం ఆ సమాజం నాయకత్వం పైన ఉంటుంది. ఏ సమాజంలో అయితే తన ప్రజల తప్పుని తన తప్పుగా పరిగణించలేని నాయకులు, స్వార్థం పేరుకున్న నాయకులు, లేదా నాయకత్వం రాజధర్మం పాటించలేని నాయకులు ఉన్నారో, ఆ సమాజంలో అరాచకం పెరిగిపోతుంది. ఈ కథలో చెంచు నాయకుడు తన బృందంలో అరాచకం అరికట్టలేకపోయాడు.
అదెందుకో, అటు ప్రక్క నుంచి నరకండి అన్నాడు, దాని నుంచే తెలిసిపోయింది తన ప్రాణంకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు నాయకుడు కాలేడు కాడు. మనలో స్వార్థం మనకి కనబడకపోయినా ఎదుటివారికి ఎక్కడో అక్కడ తెలిసిపోతుంది. ప్రతి చోట నాయకత్వంలో సరైన రాజధర్మం చాలా అవసరం. రాజధర్మం అంటే రాజులే ఉండాలని కాదు, నాయకత్వం ప్రజాస్వామ్యంలో కూడా పాటించవలసిన ధర్మాన్ని రాజధర్మం అంటారు. అందుకే ఎక్కడైనా ఏ ప్రాంతంలోనైనా అరాచకం తగ్గాలంటే మంచి నాయకత్వం చాలా అవసరం. మరి ఇంకా పాతుకుపోయిన అరాచకాల్ని పెకిలించాలంటే వాటి బలహీనతలను వెతకాల్సిందే. మరి వాటికి నిదర్శనమే మొసలిని ఒడ్డుకి లాగడం. మొసలిని నీటిలో ఉండగా జయించడం చాలా కష్టం. నాయకత్వంలో అధికారంతో పాటు చాలా బాధ్యతలు, కట్టుబాట్లు ఉండాలి అవసరం. ఏమంటారండి?
ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జవేనులకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా మీ ఆర్జే వెన్నెలతో.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మనం 3వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు దొంగలో ధరలో. ఈ కథలో ఆఖరికి రంగడు గోడు అమరయ్యకి అర్థమైందంటారా లేదా? ఈ కథ విని తెలుసుకుందామండి. ఊరికి అల్లంత దూరాన రంగడు అమరయ్య పొలానికి గొర్రెపెంట పెడుతున్నాడు. రాత్రి 10 గంటలు దాటింది. గొర్రెలు చేలో మిగిలిన గరికా బరికా తిన్నంతసేపు తిని తిరిగినంతసేపు తిరిగి నిద్రకు పడ్డాయి. చలిగాలి కొరికేస్తుంటే రంగడు గట్టు మీద కూర్చుని చుట్టముట్టించుకుందుకు చెక్కుముకురాయి తీశాడు. ఎంత కొట్టినా వెలగదు. కప్పుకున్న గొంగళి సళ్ళిస్తే చలిగాలి లోపలికి దూసుకొచ్చి చర్మం కోసేస్తుంది. పైగా ఆ చలికి తనతో పాటు గొంగళిలో కూర్చున్న మేకపిల్ల మే అని ఏడుస్తోంది. రాయి కొట్టగా కొట్టగా ఎట్టకేలకు దూది అంటుకుంటే దాంతో చుట్టముట్టించుకుని గుప్పు గుప్పున పొగ వదిలి లోపలికి వచ్చే చలిని పో పొమ్మని బయటికి తోలాడు. మేకపిల్లని మరింత ఒళ్ళో పొదువుకుని వీపు నిమురుతున్నాడు. వెచ్చగా ముడుచుకుని నిద్రకు పడ్డది మేకపిల్ల. చిన్నప్పుడు పొలానికి గొర్రెపెంట పెట్టడానికి తను తండ్రితో వచ్చి తండ్రి ఒళ్ళో అలాగే వెచ్చగా పడుకునేవాడు. చీకటి గుయ్యారంగా ఉంది. మందలోంచి ఓ గొర్రె లేచి కదులుతున్నట్లు అనిపిస్తే రంగడు చెంగున లేచి ఓహోస్ అంటూ దాన్ని అదిలించి తిరిగి మందలోకి తోలాడు. చీకట్లో ఓసారి గొర్రెలన్నింటినీ చూసుకున్నాడు. ఎంత చీకటైనా తన గొర్రెలు తనకి తెలవ్వా. మచ్చలది, మారిది, తోలు కుమ్మల్ది, చిన్నకాళ్ళది, చిరతపులి వారది, తెల్లది, నల్లది, ఎత్తుకాళ్ళది, బోధది, కుంటిది, కులాసది, ఏడుపుగొట్టుది, ఎర్రమన్నుది, అన్నీ 20 లెక్కే. మళ్ళీ మేకపిల్లని చెంకనేసుకుని గట్టుమీదకొచ్చి కూర్చున్నాడు. చుట్ట ఆరిపోయింది. వెలిగించుకోవడానికి ఇష్టం లేక ఆరిన చుట్టని చెవులో పెట్టుకుని చీకట్లోకి కళ్ళు పెట్టుకు చూస్తున్నాడు. వీట్లో కీచురాళ్ళు గీమంటూ అరుస్తున్నాయి. చెరువులో కప్పలు ఉండుండి బెకబెకమంటున్నాయి. పెద్దింటమ్మ గుడిమీంచి గుడ్లగూబ భయంకరంగా అరుస్తూ ఎటో వెళ్ళిపోయింది. రంగడికి నిద్రమత్తులాంటిది వచ్చింది. అంతలో డొంకలో మోతలికి టక్కున మెలకు వచ్చింది. చెవులు రిక్కించి విన్నాడు రంగడు. మనుషులు నడుస్తున్న చప్పుడు, మామూలు మనుషులు అడుగులు కావవి. ఆ వేగం, ఆ అడుగు వేరు. గబ 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 అడుగులు, నేల మీద ముళ్ళుకర్ర పోట్లు కావవి, గడ్డపార పోట్లు. అది గజదొంగల నడక, బందిపోట్ల నడక. రంగడికి గుండెల వీసిపోయాయి. డొంకకి ఎకరున్నర యువతలు ఉన్నా ఠంగ్ 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 అని వినిపిస్తున్నాయి గడ్డపారల మూతలు. టాక్ 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 పరుగుల్లాంటి నడక. చీకట్లో డొంకకి దూరాన ఉన్నాడు కాబట్టి తనకి తన మందకి ఏం పర్వాలేదని స్థిమితపడ్డాడు. కానీ మరుక్షణంలో వీళ్ళు ఊరు దోచేస్తే అని భయం వేసింది. ఏం చేయాలో తెలిసింది కాదు. తెలిసి తన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతుంటే చేతులు ముడుచుకు కూర్చో బుద్ధి కాలేదు. చెంగున లేచాడు. గొంగళీ మేకపిల్లకి కప్పాడు. చలంతా ఏమైందో తెలియదు. తక్కుతూ తారుతూ పొలంలోంచి బయటకొచ్చి అడ్డదోవన కృష్ణ ఒడ్డు నుంచి పరుగు లంకించుకుని రొప్పుకుంటూ అమరయ్య ఇంటికొచ్చి పడ్డాడు. అయ్యగారు, దొంగలు డొంకలోంచి వస్తున్నారు, నేనే చూశాను ఆయాసంతో అన్నాడు. అమరయ్య తొణకలేదు, బెణకలేదు. మంచం మీద లేచి కూర్చుని చుట్ట కాల్చుకుని ఆయాసపడుతున్న రంగణ్ణి చూసి మంచినీళ్ళు తాగు అని చెంబు చూపించాడు. రంగడు చెంబు చెయ్యికి అడ్డం పెట్టుకుని నీళ్లు తాగాడు. కానీ దడ తగ్గలేదు. అమరయ్య రంగణ్ణి చూస్తూ అన్నాడు, నా యాల దొంగలొస్తే మేం కాసుకోలేమంట్రా? మేం లేవా? మా పాలేళ్ళు లేరా? పొలాన్న గొర్రెల్ని విడిచిపెట్టి వస్తావంట్రా? కాని పనులు నీకెందుకురా? పో! రంగడు బిత్తరపోయాడు. పో పో, నీ పని చూసుకో పో గదిమాడు అమరయ్య. వెనక్కి తిరిగాడు రంగడు. ఈ తడవ పరిగెత్తలేదు. కానీ కాళ్ళు ఈడ్చుకుంటూ కిష్ట ఒడ్డున నడిచొస్తూ ఇది కాని పని ఎట్లాగైందబ్బా అని తర్కించుకున్నాడు. ఏమీ తెలిసింది కాదు. తెలతెలవారుతుండగా కూలీలు పొలాలకొస్తూ చెప్పుకుంటున్నారు. రాత్రి సెట్టింటికి కన్నాలేసి దొంగలు జొరబడ్డారని. సెట్టి మెలుకువతో ఉన్నాడు కాబట్టి సరిపోయిందని. అయినా సెట్టి పెళ్ళం మెళ్ళో నాంతాడు తెంచుకుపోయారని. బారెడు పొద్దెక్కేసరికి రంగడికి కబురొచ్చింది. దొంగల వివరం తెలుసుకుందికేమో అనుకున్నాడు రంగడు. అమరయ్య పాలేళ్ల చేత శెట్టికి కబురందించాడు. దొంగలు రంగడి తాలూకు మనుషులని, అవసరమైతే పట్టుబడి పారిపోయిన దొంగ రంగడి పేరు చెప్పాడని చెప్పమని. సరిగ్గా అలాగే జరిగింది పంచాయతీ. రంగడు లబో దిబోమన్నాడు. దొర దొంగల సంగతి ముందు చెప్పింది నేనే గదు దొర అని మొత్తుకున్నాడు. మరి దొంగలు నీ పేరు చెప్పారే అన్నాడు అమరయ్య. వస్తువు సంగతి ఆ తరువాత ఆచూకీ తీద్దాం. ముందు రంగడికి 10 గొర్రెలు శిక్ష వేయండన్నారు. రంగడు కుప్ప కూలిపోయి అందరి కాళ్ళకి మొక్కాడు. లాభం లేకపోయింది. 10 గొర్రెలతో వారం రోజుల పాటు ఆనందంగా విందులు చేసుకున్నారు అమరయ్య జనం. రంగడికి అర్థమైంది, దొంగలు అమరయ్య మనుషులు. అమరయ్య మీద కసి పెరిగిపోయింది. తనకి ఇల్లా వాకిలా, ఊరా వాడా, తన ఆస్తంతా ఈ పాలిచ్చే జంతువులే కదా. అందులో సగం తరిగిపోయాయే, పున్నానికెడితే పాపమెదురొచ్చనే అని కుమిలిపోతూ తన గోడంతా
మేకపిల్లకి, ఎర్ర గొర్రెకి, మచ్చల గొర్రెకి పగలు రాత్రి చెప్పుకోవడం మొదలెట్టాడు. ఆ గొర్రెలు వినినట్టే తలలూపాయి. కుంటకి డొంకకి చెప్పుకున్నాడు, అవి మాట్లాడలేదు. 10 రోజుల తర్వాత సుబ్బయ్య పొలంలో గొర్రె పెంట పెడుతున్నాడు రంగడు. అర్ధరాత్రి వేళ డొంకలో అవే అడుగులు, అవే గుణపంపోట్లు. బంతిలా లేచి రంగడు డొంకలోకొచ్చి, అన్నలారా అంటూ దొంగల కాళ్ళ మీద పడ్డాడు. గోలు గోలున ఏడుస్తూ తన గోడు చెప్పాడు. అమరయ్య నాకన్యాయం చేశాడయ్యా, మీ ఆచూకీ చెప్పినందుకు నా గొర్రెలు కాజేశారయ్యా, మీరన్నా ఆదుకోండయ్యా. యములాళ్లలా ఉన్న దొంగలు, ఎంత డబ్బో చెప్పు ఇప్పిస్తాం అన్నారు. నాకు డబ్బెందుకయ్యా, పాలిచ్చే పశువులు కావాలి కానీ అన్నాడు రంగడు. గంటలో వస్తాం, ఈ డొంకలోనే ఉండమని వెళ్ళిపోయారు దొంగలు. గంట తిరిగేసరికి దొంగలు అమరయ్య పాడి ఆవు లేగదూడతో వచ్చి రంగడికి అప్పచెప్పి వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. రంగడికి ఏం చేయాలో తెలియలేదు. పాపమో పుణ్యమో తెలియటం లేదు, న్యాయమో అన్యాయమో తెలియటం లేదు. చేతికొచ్చిన పాడి ఆవును ఉంచుకోవాలో వదలాలో తెలియలేదు. ఎవరాదుకుంటున్నారో, ఎవరు అన్యాయం చేస్తున్నారో తెలియక తబ్బిబ్బైపోయినాడు. పాలిచ్చే పశువు తన ప్రాణమంతే. పొలంలోని గొర్రెల్ని డొంకకి మళ్లించాడు రంగడు. నిమిషాల మీద పొలిమేర దాటించాడు. పొద్దు 2 బార్లొచ్చేసరికి అమరావతికి 6 రోజుల అవతలికి పాడియావుతో సహా వెళ్ళిపోయాడు. ఈ కథలో రంగడి అమాయకత్వం, సమాజం పట్ల తన బాధ్యత నిజంగా హర్షించాల్సినవే. ఎంత పెద్దవాడైనా రంగడి నిజాయితీ మెచ్చుకోవాలి. కానీ రంగడికి అమరయ్య లాంటి స్వార్థపరులు ఉంటారని తెలియదు. అంత జగమెరిగిన మనిషి కాదు. ఇలాంటివి వింటేనే అనిపిస్తుంది ఒక్కోసారి, చదువున్న వారికంటే చాలాసార్లు చదువు లేని వారే నిజాయితీగా ఉంటారేమోనని. అలా అని కాదు, మన సంస్కారం డబ్బుతో చదువుతో పెరగాలి కానీ తగ్గకూడదు. నాకు ఈ కథ చదువుతుంటే చాకలి గాడిద కథ గుర్తు వచ్చింది. మన పని కాని పని మనం చేయకూడదేమో, కానీ సమాజానికి చెడు జరుగుతుంటే ఊరికే ఉండాలా, లేక చేయగలిగింది చెయ్యాలా? ఇక్కడే మన సమాజంలో నాయకత్వం చాలా అవసరం. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలుసుకోలేని ఆ పంచాయతీ, అదే ఆ నాయకత్వం. సమాజంలో ఉన్న మంచితనాన్ని కూడా చెరిపేస్తుంది. మనకెందుకులే అనే మనస్తత్వాన్ని పెంచుతుంది. ఇది నాయకత్వంలో ఉన్న లోపం. ఆ తర్వాత మరి రంగడు ఆ పాడియావుని తీసుకుని వెళ్ళిపోవడం తప్ప ఒప్ప? అది ఒక రకంగా తప్పే, కానీ ఆ పరిస్థితి రావడానికి కారణం రంగడు కాదు, ఆ పంచాయతీ. మూల కారణం చూడాలి ఎప్పుడైనా ఏదైనా మార్పు రావాలంటే. ఏమంటారండి? చాలా బాగుంది కదా కథ. అదండి కథ. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి. చిన్న విరామం.
హాయ్, నేను మీ సుమంగళి అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్, మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతివారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైన్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialo వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం 4వ కథలోకి వెళ్ళిపోదామండి. కథ పేరు సిరిశాంతి. సిద్ధయ్యకి దొరికింది, ముత్యాలకి నాయుడికి ఎందుకు దొరకలేదు? కథ విని తెలుసుకుందామండి. కొడవటి గంటిలో గొల్ల సిద్ధయ్య రాత్రంతా పొలానికి కాపలా కాసి తెలతెలవారుతుండగా ఇంటికెళ్దామని ఒక్కసారి పొలమంతా పార చూస్తే చేను మధ్యనేదో తళుక్కుమంది. కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాడు సిద్ధయ్య. మళ్ళీ తళుక్కుమంది, అది మెరుస్తున్న రాయి. పరుగున వెళ్ళి చేతిలోకి తీసుకున్నాడు. బరువుగా ఉంది. తెల్లవారి సూర్యకిరణాలు మీద పడుతుంటే మరింత మెరుస్తోంది. ఆ మెరుపు రాయిని ఏం చేయాలో సిద్ధయ్యకి తెలియలేదు. ఎలాగో చద్ది తిని అమరావతి వెళ్తున్నా గదా, అక్కడ ఎవరికన్నా ఇచ్చేద్దాం అనుకున్నాడు. మొల్లో దోపుకుంటే నడుం పడిపోయేంత బరువుగా ఉంది. అది 66 క్యారెట్ల వజ్రం. అమరావతిలో పని చూసుకుని అలసిపోయి ముత్యాలు ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉస్సురంటూ స్తంభానికి ఆనుకుని రొంటినున్న బరువు తీసి పక్కన పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు సిద్ధయ్య. రత్నవర్తకుడైన ముత్యాలు అప్పుడే ఇంట్లోంచి బయటకొస్తూ సిద్ధయ్యని పక్కనున్న వజ్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వజ్రం మీదే కళ్ళు నిలిపి బిత్తరపోతున్న ముత్యాలుని చూసి సిద్ధయ్య కంగారుగా లేచి, అయ్యగారు ఈ రాయి కావాలేంటండి అన్నాడు. ఎంతకిస్తావు అన్నాడు ముత్యాలు. రాళ్ళు కొనుక్కుంటాడేటి పిచ్చిమాలోకం అనుకుంటూ, ఓ పొగాక్కాడ ఇవ్వండి, రాయి ఇచ్చేస్తా అన్నాడు సిద్ధయ్య. ఒకటేమిటి, పట్టెడు పొగాకు చేతిలో పెట్టి రాయందుకున్నాడు. 10 రోజులకి సరిపడా పొగాకు దొరికినందుకు పొంగిపోతూ కొడవటి గంటి వైపు నడిచాడు సిద్ధయ్య. ముత్యాల ఆ వజ్రానికి మెరుగు పెట్టి చూశాడు. సూర్యబింబంలా వెలిగిపోతోంది. అంత బరువైన విలువైన వజ్రాన్ని తానింతవరకు చూడలేదు. తోటి వర్తకులకు చూపించాడు. అందరూ ముక్కున వేలేసుకున్నారు. రాజాది రాజుల దగ్గర ఉండవలసిన రత్నం నీకెలా వచ్చిందని అడిగారు. నవ్వి ఊరుకున్నాడు ముత్యాలు. ఈ వార్త ఆనోటా ఆనోటా పాకి వెంకటాద్రి నాయుడు చెవిలో పడింది. ముత్యాల్ని రప్పించాడు నాయుడు. రత్నాల హారాలు చేయిద్దామనుకుంటున్నాను, నీ దగ్గర జాతి రత్నాలు ఏమైనా ఉంటే చూపించు అన్నాడు. ముత్యాలు తన దగ్గరున్న రత్నాలు కెంపులు అన్నీ పరిచాడు. నాయుడికి తృప్తి కలగలేదు. ఇంకా గొప్ప జాతి రత్నాలు లేవా అన్నాడు.
ముత్యాలకి నాయుడు మనస్సు తెలిసింది. ఒక్క క్షణంలో ఇంటికెళ్ళేస్తా అని ఇంటికి వెళ్ళి సిద్ధయ్య ఇచ్చిన వజ్రాన్ని తీసుకొచ్చాడు. సభలో అందరూ చూస్తుండగా పెట్టె తెరిచాడు. అందరి కళ్ళు జిగేలుమన్నాయి. సభ అంతా వెలిగిపోతోంది. దేవతామణి ఆకాశం నుంచి రాలినట్లుంది. కొంతసేపటికి అందరూ తేరుకున్నారు. దీన్ని ముందే మాకెందుకు చూపించలేదు అన్నాడు నాయుడు. నాయుడికి కోపం వచ్చిందని తెలిసింది ముత్యాలకి. దీనికి తగిన వెల ఇవ్వలేమనే కదా మాకు చూపించలేదు అన్న భావం ఉంది ఆ ప్రశ్నలో. ముత్యాలకి ఎటూ తోచక, ప్రభువులు గ్రహించాలి ఇది అపురూప వజ్రమని తమకు తెలిసింది. ముచ్చటపడి నేనే ఉంచుకుందామనుకుని నసిగాడు ముత్యాలు. నాయుడు ముఖం మీద బొమ్మ ముడి విడలేదు. అయితే ఇప్పుడు ఎందుకు చూపించినట్లు? తమ మనసు తెలుసు కనుక అన్నాడు ముత్యాలు. మా మనసు మీరు ఆలస్యంగా గ్రహించారు. సరే వెల నిర్ణయించండి అన్నాడు నాయుడు. మీరు రత్న పరీక్షలో నిపుణులు, మీకు వెల నిర్ణయించి చెప్పేవాణ్ణా అన్నాడు ముత్యాలు. సరే ఈ రత్నం వెల 10 లక్షల రూపాయలు అన్నాడు నాయుడు. సభలో అంతా బిగుసుకుపోయారు. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువే అనుకున్నాడు ముత్యాలు. నాయుడు మళ్ళీ గొంతు సవరించుకుని అన్నాడు, కానీ ఈ వజ్రానికి 10 లక్షలే కాదు, 20 లక్షలు ఇస్తున్నాను. మిగతా 10 లక్షలు ఎందుకో తెలుసా? ఈ రత్నం ఎక్కడ దొరికిందో చెప్పాలి. ముత్యాలు నాయుడి ముందు చేతులు జోడించి కొడవటి గంటి సిద్ధయ్య గురించి చెప్పాడు. నాయుడు సభ చాలించి హుటాహుటీన హుకుములు జారీ చేశాడు. ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, మంది మార్బలంతో స్వయంగా కొడవటి గంటికి బయలుదేరాడు. ముందుగా గుర్రాల మీద వెళ్ళిన వాళ్ళు సిద్ధయ్య ఇల్లెక్కడో కనుక్కొని నాయుడికి ఎదురు తీసుకొచ్చారు. సిద్ధయ్య వణికిపోతూ వచ్చి నుంచున్నాడు. ముత్యాలకిచ్చిన రాయెక్కడ దొరికిందయ్యా అని అడిగాడు నాయుడు. సిద్ధయ్య కళ్ళ నీళ్ళైపోయి అన్నాడు, నా 1/2 ఎకరం చెక్కలోదేనయ్యా, తప్పైపోయింది దొర, ఏదో మెరుస్తున్న రాయి కదా అని ఏరుకొచ్చా. ఆయన అబ్బురంగా చూస్తుంటే ఇచ్చానయ్యా. నేను అడిగింది ఒక్క పొగాకు కాడేనయ్యా, ఆయనే పట్టడిచ్చుండు, తప్పు నాదేనయ్యా అంటూ సాగిలపడ్డాడు. నీ పొలమెక్కడో చూపించమన్నారు సర్దార్లు. సిద్ధయ్య దోవ చూపించగా ఆ 1/2 ఎకరం చెక్కలో ఉన్న రాళ్ళనబడే రత్నాల్ని బస్తాలకెత్తి తిరుగు ప్రయాణం అయ్యారు. సిద్ధయ్యని పిలిచి నాయుడు అడిగాడు, నీకేం కావాలి అని. నాకేం వద్దు దొరా అన్నాడు సిద్ధయ్య. పొలంలో పంట పాడైందని అతని బాధ. నాయుడు నవ్వుతూ, నీకు 10 ఎకరాల మాన్యం, బండెడు పొగాకిస్తున్నాను అని వెళ్ళిపోయాడు. సిద్ధయ్య తన అదృష్టానికి పొంగి తబ్బిబ్బైనాడు. ఆ తర్వాత జీవితమంతా కమ్మగా తిన్నాడు. 10 మందికి పెట్టాడు హాయిగా చుట్ట కాల్చుకుంటూ. ఏందబ్బా ఈ పిచ్చి మహారాజులు రాళ్ళు కొనుక్కుంటారేటి అని చచ్చిపోయేదాకా ఆశ్చర్యపడ్డాడు. తృప్తిగా వెళ్ళిపోయాడు. ఆ తృప్తి, ఆ శాంతి నాయుడికి ముత్యాలకి దొరకలేదు. ఇది ఆశ్చర్యమైన విషయమే కదా. మానవులకు పొట్ట నిండాక, సాంసారిక వాంఛలు తీరాక ఎందుకో మిగతా వారికంటే ప్రత్యేకంగా ఏదో ఒక విషయంలో గొప్ప అనిపించుకోవాలనిపిస్తుంది. అది ఎక్కువ ధనం సంపాదించడంలో కావచ్చు, లేదా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడంలో కావచ్చు. కానీ చాలామంది నిజమైన సంతోషం ఉన్నదానితో తృప్తిపడి నిరాడంబరంగా బ్రతకడం అని
మర్చిపోతారు. ఇక్కడ మనం సిద్ధయ్యని చూసి నేర్చుకుంటే చక్కగా ఒక్క పొగాకు కాడతో తృప్తి పడిపోయేవాడు. తనకి ఉన్న దాంట్లో 10 మందిని పోషించాడు. కానీ ముత్యాలకి నాయుడికి ఆ తృప్తి దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు జీవితం అంతా ధనం సంపాదించుకోవటంలో గడిపేశారు, కానీ దాన్ని అనుభవించటంలో గడపలేదు. ఏమంటారండి? చాలా బాగుంది కదా కథ. మన అక్షరాల పూదోటలో వికసించిన కలువల్లాంటి మనోభావాల్ని ఆస్వాదించాం కదండి. మరి సమయం కావచ్చింది. మళ్ళీ వచ్చే వారం శనివారం నాడు ఇదే సమయానికి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the host and not necessarily the beliefs of Mayan Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం నవంబర్ 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.